ఓం శాంతి. మురళి డేట్ 3/3/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మన నోటి నుంచి ఎల్లప్పుడూ రత్నాలే రావాలి. ఎవరు మన దగ్గరకి వచ్చినా వారికి బాబా పరిచయాన్నివ్వండి. స్థితి ఏకరసంగా ఉంచుకోవాలి అంటే సాంగత్యం పైన జాగ్రత్త చూపించండి. ఎప్పుడూ కూడా మంచి వారి సాంగత్యం చేయండి. మంచి వారెవరు? జ్ఞాన యోగాల అనుభవం ఉన్న వారి సాంగత్యం చేయండి. జ్ఞాన యోగాల గురించే మాట్లాడే వారి సాంగత్యం చేయండి. ఎవరైతే జ్ఞాన యోగాల గురించి కాక వ్యర్థ విషయాలు ఏవైతే మాట్లాడతారో వారి నోటి నుంచి రత్నాలకు బదులు రాళ్లొస్తాయో వారి సాంగత్యం చాలా జాగ్రత్త. వారితో జాగ్రత్తగా ఉండాలి. వివేకవంతులుగా అయి అందరికీ బాబా సందేశం ఇవ్వండి. ఎప్పుడూ నోటి నుంచి రాళ్లను విసిరి డిసర్విస్ చెయ్యకండి. జ్ఞాన యోగాల గురించి తప్ప ఇంకా ఏ విషయాలను చర్చించకూడదు. ఎవరైతే రూపం మరియు సుగంధం కలిగి ఉంటారో, సేవాదారీగా ఉంటారో వారి సాంగత్యం చెయ్యండి. తప్పుడు విషయాలు ఎవరైతే వినిపిస్తారో వారి స్నేహం చెయ్యకూడదు. బాబా మనకు గొప్ప జ్ఞానమిచ్చారు. ఈ జ్ఞానంతో రావణుడి బహురూపాలను తెలుసుకోండి. అప్పుడు రావణుడు మన ముందుకి రాలేడు. బంగారు రూపాన్నైనా వజ్రం యొక్క రూపాన్నైనా ధరించి మనల్ని ఆకర్షించలేడు. ఎప్పుడు? జ్ఞానంతో బహురూపాలు తెలుసుకుంటే. ఇటువంటి సత్యమైన సీతగా కావాలి. రేఖ లోపలే ఉండే లక్ష్యముంచుకోండి. ధైర్యవంతులుగా ఉండండి. ఎప్పుడైతే రేఖ లోపలుంటామో, ధైర్యంగా ఉంటామో, సత్యమైన సీతగా ఉంటామో, బహురూపాలను గుర్తించి ఏ ఆకర్షణలోకి రామో, అప్పుడు రావణుడి యొక్క బహుసైన్యం యుద్ధం చేయటానికి బదులు సహయోగిగా అయిపోతాయి. ప్రకృతి యొక్క పంచతత్వాలు, పంచ వికారాలు మారిపోయి మన సేవ కోసమొస్తాయి. సేవలో సఫలత పొందాలి అంటే నిర్మాణ చిత్తపు విశేషతను ధారణ చెయ్యండి. ఎంత నమ్రతగా ఉంటామో సేవలో అంత సఫలతని పొందగలుగుతాము. ఎవరమ్మన? ధైర్యంగా ఉండేటటువంటి ఆత్మలం. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు రూపము మరియు సుగంధం కలవారు. మీ నోటి నుంచి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. మీ వద్దకు కొత్తవారు ఎవరొచ్చినా వారికి బాబా పరిచయాన్ని ఇవ్వండి. ప్రశ్న, మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు సాధనం ఏమిటి? జవాబు, సాంగత్యాన్ని సంభాళించుకోండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా తయారవుతుంది. ఎల్లప్పుడూ మంచి సేవాదారులైన విద్యార్థుల సాంగత్యం చెయ్యాలి. ఎవరైనా జ్ఞాన యోగాల గురించి కాక వ్యర్థమైన ఇతర విషయాల గురించి మాట్లాడితే వారి నోటి నుంచి రత్నాలకు బదులుగా రాళ్లు వెలువడుతున్నట్లయితే వారి సాంగత్యం నుండి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పాట ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయమనే గమ్యం దూరం లేదు. ఓం శాంతి. జ్ఞానము మరియు విజ్ఞానం, వీటినే అలఫ్ మరియు బే అని అంటారు. బాబా అలఫ్ మరియు బే అంటే వారసత్వం. వీటి జ్ఞానాన్ని బాబా ఇస్తున్నారు. ఢిల్లీలో విజ్ఞాన భవనముంది, కాని వారెవరికి దాని అర్థం తెలియదు. పిల్లలైన మీకు జ్ఞాన యోగాల గురించి తెలుసు. యోగం ద్వారా మనం పవిత్రంగా అవుతాము. జ్ఞానమనే రంగు మనకి అంటుకుంటుంది. మనం మొత్తం చక్రమంతటిని తెలుసుకుంటాము. యోగ యాత్ర కోసం ఈ జ్ఞానం లభిస్తుంది. అక్కడ యోగం కోసం జ్ఞానాన్ని ఇవ్వరు. వారు కేవలం స్కూళ్లలో డ్రిల్లు మొదలైనవి నేర్పిస్తారు. ఇది సూక్ష్మమైన ముఖ్యమైన విషయం. పాటలు కూడా దానితోటే సంబంధం కలిగి ఉంటాయి. హే పిల్లలు, హే మూలవతన యాత్రికుల్లారా అని బాబా అంటారు. పతిత పావనుడైన బాబానే సర్వుల సద్గతి దాత. వారే అందరికీ ఇంటికి వెళ్లే దారిని తెలియచేస్తారు. అర్థం చేసుకునేందుకు మీ వద్దకు మనుషులొస్తారు. ఎవరి వద్దకొస్తారు? ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారుల వద్దకొస్తారు. కావున మీరు వారిని ఎవరి వద్దకు వచ్చారు అని ప్రశ్నించాలి. మనుషులు సాధు సన్యాసుల దగ్గరకు, మహాత్ముల దగ్గరకు వెళతారు. వారిని ఫలానా మహాత్మాజీ అని నమస్కారం కూడా చేస్తారు. ఇక్కడ మీ పేరే ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు. బీకేలు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎవరి వద్దకొచ్చారు అని వారిని ప్రశ్నించాలి. ప్రజాపిత బ్రహ్మ మీకు ఏమవుతారు? అతడు అందరికీ తండ్రే కదా. కొందరు మీ మహాత్ముని లేక గురువుని దర్శించుకుంటాము అని అంటారు. మీరు గురువు అని ఎలా అనగలరు? ప్రజాపిత బ్రహ్మ కుమారి అన్న పేరు ఉన్నప్పుడు తాను తండ్రి అవుతారే కాని గురువు కారు. ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు అనగా వీరి తండ్రి ఎవరో ఉండి ఉన్నారు. వారు మీకు కూడా తండ్రే. మేము బీకేల తండ్రిని కలుసుకోవాలనుకుంటున్నాము అని అనండి. ప్రజాపిత అన్న పేరుని ఎప్పుడైనా విన్నారా? అతడికి ఎంతో మంది పిల్లలున్నారు. ఈ తండ్రి గురించి అర్థం చేసుకుంటే అప్పుడు అనంతమైన తండ్రి గురించి కూడా అర్థం చేసుకుంటారు. ఆ ప్రజాపిత బ్రహ్మకు కూడా ఎవరో తండ్రి ఉంటారు కదా. కావున ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు ఎవరి వద్దకు వచ్చారు అని వారిని ప్రశ్నించాలి. బోర్డుపై ఏమని వ్రాసి ఉంది? ఎన్నో సెంటర్లు ఉన్నాయి. బ్రహ్మ కుమారి కుమారులు కూడా ఉన్నారు. తప్పకుండా వారికి తండ్రి ఉండి ఉండాలి. గురువు ఎవరూ లేరు. మొట్టమొదట ఆ భావన తొలగిపోవాలి. తాము ఇంట్లోకి వచ్చామని, ఏదో కుటుంబంలోకొచ్చామని అర్థం చేసుకోవాలి. మేము ప్రజాపిత బ్రహ్మ సంతానం, మరి మీరు కూడా సంతానమే అవుతారు కదా. అచ్చ, మరి ఆ బ్రహ్మ కూడా ఎవరి సంతానం? బ్రహ్మ విష్ణు శంకర్లకు రచయిత పరంపిత శివ పరమాత్మ. అతడు ఒక బిందువు, అతడి నామం శివ. అతడు మాకు తాత. ఆత్మ అయిన మీరు కూడా వారి సంతానమే. బ్రహ్మకు మీరు కూడా సంతానమే. కావున మేము బాబ్ దాదాను కలుసుకునేందుకు వచ్చాము అని అనండి. ఇలా వారి బుద్ధి బాబా వైపుకు వెళ్లే విధంగా వారికి అర్థం చేయించాలి. తాము ఎవరి వద్దకొచ్చారో అర్థం చేసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ మనకు తండ్రి. అతడు సర్వ ఆత్మలకు తండ్రి. కావున మొట్టమొదట నేను ఎవరి వద్దకొచ్చాను అన్నది అర్థం చేసుకోండి. ఈ విధంగా యుక్తిగా వీరు శివబాబా సంతానము అని అర్థం చేసుకునే విధంగా అర్థం చేయించాలి. ఇది ఒక కుటుంబము అని తెలుసుకోవాలి. వారికి బాబ్ దాదాల పరిచయం లభించాలి. సర్వులకు సద్గతి దాత నిరాకారుడైన తండ్రేనని మీరు అర్థం చేయించవచ్చు. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సర్వుల సద్గతిని చేస్తారు. వారిని అందరూ పిలుస్తారు. ఎంతమంది పిల్లలు వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో వారు కూడా చూస్తారు కదా. మొట్టమొదట వారికి బాబా పరిచయం లభించినట్లయితే మేము బాబ్ దాదాలను కలుసుకునేందుకు వచ్చామని వారు భావిస్తారు. మేము వారిని బాబ్ దాదా అని పిలుస్తామని చెప్పండి. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఆ శివబాబాయే కదా. భగవంతుడు సర్వుల సద్గతి దాత నిరాకారుడు. అతడు జ్ఞానసాగరుడు అని వారికి అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా మనం అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆ బ్రహ్మ కుమారి కుమారులు శివబాబా సంతానం. అతడే అందరికీ తండ్రి. భగవంతుడు ఒక్కడే. అతడే ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తాడు అని వారు అర్థం చేసుకోవాలి. అతను స్వర్గ రచయిత సర్వులకు తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. వారు సృష్టి ఆది మధ్యంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు, అనగా త్రికాల దర్శులుగా తయారు చేస్తారు. అర్థం చేసుకోగలిగిన వారిని మీరు కలిసినప్పుడు వారికి ఇవి అర్థం చేయించండి. మీ తండ్రి ఎవరు అని మొట్టమొదట ప్రశ్నించండి. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. తండ్రి ఎప్పుడు సర్వవ్యాపి కారు. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. అలాగే పారలౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. మరి అతడిని సర్వవ్యాపి అని ఎలా పిలవగలరు? ఈ పదాలను రాసుకొని ధారణ చెయ్యండి. దీనిని తప్పకుండా అర్థం చేయించవలసి ఉంటుంది. మీరు అర్థం చేయించాలి. ఇది ఇల్లు, మాకు గురువు లేరు. వీరందరూ బ్రహ్మ కుమారి కుమారులే. మాకు నిరాకారుడైన శివబాబానే వారసత్వాన్ని ఇస్తారు. అతడు సర్వుల సద్గతి దాత. బ్రహ్మను సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు ముక్తి ప్రదాత అని పిలవటానికి వీల్లేదు. ఇది శివ్ బాబా మహిమయే. ఎవరొచ్చినా వారికి వీరు సర్వుల బాబ్దాదా అని అర్థం చేయించండి. ఆ తండ్రే స్వర్గ రచయిత. వారు బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు. ఈ విధంగా మీరు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే మళ్లీ బాబా వద్దకు రావలసిన అవసరం ఉండదు. వారు దిగజారి ఉన్నారు, కావుననే గురువు దర్శనం చేసుకుంటాము అని అంటారు. భక్తి మార్గంలో గురువుని ఎంతగానో మహిమ చేస్తారు. వేదశాస్త్రాలు, యాత్రలు మొదలైనవన్నీ గురువులే నేర్పిస్తారు. మనుష్యులు ఎవరు గురువులు కారు అని మీరు అర్థం చేయించాలి. మేము బ్రహ్మని కూడా గురువు అని అనం. సద్గురువు ఒక్కరే. మనుష్య మాత్రులెవరు జ్ఞాన సాగరులు కారు. వారందరూ భక్తి మార్గ శాస్త్రాలను చదివేవారు. వారిది శాస్త్రాల జ్ఞానం. దానిని ఫిలాసఫీ అని అంటారు. ఇక్కడ మనల్ని జ్ఞాన సాగరుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. బ్రహ్మ విష్ణు శంకర్లనే జ్ఞాన సాగరులు అని పిలవరు. ఇక మనుష్యులని ఎలా పిలవగలరు? మనుష్యులెవరు జ్ఞానానికి అథారిటీలు కారు. పరంపిత పరమాత్మను శాస్త్రాలకు కూడా అథారిటీ అని అంటారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయించినట్లుగా కూడా చూపిస్తారు. నేను ఎవరినో కూడా ఎవ్వరికీ తెలియదు. మరి వారికి వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది? అనంతమైన వారసత్వం అనంతమైన తండ్రి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు ఈ బాబా ఏం చేస్తున్నారు? జ్ఞానమనే రంగుని అంటిస్తున్నారు. జ్ఞానం మరియు విజ్ఞానము అన్న రెండు పదాలే ఉన్నాయి. బాబా మన్మనాభవ జ్ఞానాన్ని కూడా ఇస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. కావున ఇది జ్ఞానము మరియు విజ్ఞానం. హోలీ మరియు దురియా. హోలీ పండగ మరునాడు దురియా అనే వేడుకను జరుపుకుంటారు. ఆ రోజు అందరూ ఒకరిపై ఒకరు ధూళి మట్టి చల్లుకుంటారు. మనుష్యులలో జ్ఞానం లేని కారణంగా వారు ఒకరి నోట్లో ఒకరు మట్టి కొట్టుకుంటారు. గతి సద్గతి ఎవరికీ లభించదు. వారు నోళ్లల్లో మట్టే కొట్టుకుంటారు. జ్ఞానమనే మూడవ నేత్రం ఎవరికీ లేదు. దంతకథలు వినిపిస్తూ ఉంటారు. వాటిని అంధ్రశ్రద్ధలు అని అంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. పిల్లలైన మీరు బాబా నుండి వారసత్వ ప్రాప్తిని పొందేందుకు సలహాను ఇవ్వాలి. తద్వారా వారు తెలుసుకుంటారు. వీరు బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇది ఇంకా ఎవరి ద్వారా లభించదు. ప్రతి సెంటర్లోనూ ప్రజాపిత బ్రహ్మ కుమారీలు అన్న పేరు వ్రాసి ఉంది. గీతా పాఠశాల అని వ్రాసినట్లయితే అది సాధారణంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా బీకే అని వ్రాయండి, అప్పుడే బాబా పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. మనుషులు బీకే అన్న పేరుని చూసి భయపడతారు, కావుననే గీతా పాఠశాల అన్న పేరుని వ్రాస్తారు. కాని ఇందులో భయపడవలసిన విషయమేమీ లేదు. ఇది ఇల్లు అని వారికి చెప్పండి. మీరు ఎవరి ఇంటికొచ్చారో మీకు తెలుసా? వీరందరికీ తండ్రి ప్రజాపిత బ్రహ్మ. భారతవాసులు ప్రజాపిత బ్రహ్మను నమ్ముతారు. క్రిస్టియన్లు కూడా ఆది దేవుడు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళాడు అని భావిస్తారు. అతడిదే ఈ మనుష్య వంశావళి అని కూడా అంటారు. అయినా వారు తమ క్రీస్తునే నమ్ముతారు. క్రీస్తుని బుద్ధుడిని తండ్రిగా భావిస్తారు. వంశమైతే ఉంది కదా. వాస్తవానికి బాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన చేశారు. కావున అతను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే పూర్వజుడు. ముందు బాబా పరిచయాన్నివ్వాలి. మేము మీ తండ్రిని కలుసుకోటానికి వచ్చాము అని వారు అనాలి. వారసత్వం శివ్ బాబా నుండే లభిస్తుంది కాని బ్రహ్మ బాబా నుండి కాదు. మరి మీ తండ్రి ఎవరు? గీతా భగవంతుడు ఎవరు? ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని ప్రశ్నించండి. తండ్రి అని అనటంతో బ్రహ్మ కుమారి కుమారులైన మీరందరూ శివ్ బాబా సంతానము అని భావిస్తారు. గతి సద్గతుల వారసత్వం శివ్ బాబా నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. వారు ఈ సమయంలో మనకు జీవన ముక్తినిస్తున్నారు. మిగిలిన వారందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఎవరైనా వస్తే మీరు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు అని వారిని ప్రశ్నించండి. వీరు మాకు మీకు కూడా తండ్రి. ఇక్కడ గురువులెవరూ లేరు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. హోలీ రోజు రంగులలో ముంచుతారు. నిజానికి ఇది ఆత్మకు జ్ఞానమనే రంగును అంటించిన దానికి గుర్తు. లేకపోతే హోలీ దుర్యాలకు అర్థమేది ఉండదు. జ్ఞానం ద్వారా మీకు రంగును నింపుతారు. ఆత్మ ఈ వస్త్రంలో ఉంది. అది పవిత్రంగా అవ్వటంతో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇప్పుడు ఈ శరీరము పవిత్రమైనది కాదు. ఇది నాశనమైపోనున్నది. గంగా స్నానం శరీరానికి చేయిస్తారు కాని పతిత పావనుడు ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ కారు. ఆత్మపతితంగా అయినట్లయితే నీటి స్నానం ద్వారా పావనంగా అవ్వదు. ఇది ఎవరికీ తెలియదు. వారు ఆత్మే పరమాత్మ అని అంటారు. ఆత్మ నిర్లేపిగా భావిస్తారు. ఎవరైతే ఇప్పుడు అర్థం చేసుకున్నారో వారే స్వయం ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించగలుగుతారు. ఏ పిల్లల నోటి నుంచి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడతాయో వారిని రూపము సుగంధం కలిగిన పుష్పాలు అని అంటారు. జ్ఞాన విజ్ఞానములను గురించి తప్ప ఇంకా ఏ విషయాల గురించైనా పరస్పరం చర్చించుకుంటే రాళ్లతో కొట్టుకున్నట్లే. వారు సేవకు బదులుగా డిసర్విస్ చేస్తారు. 63 జన్మలు ఒకరికొకరు రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు జ్ఞాన విజ్ఞాన విషయాలను మాట్లాడుకొని మీ హృదయాలను సంతోషింపచేసుకోవాలి అని బాబా చెప్తున్నారు. పరస్పర గొడవల విషయాలను మీరు వినకూడదు. ఇది జ్ఞానం కాదు, మొత్తం ప్రపంచమంతా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారు. కాని పిల్లలైన మీరు రూపము సుగంధము కల పుష్పాలుగా తయారవ్వాలి. మీరు జ్ఞాన విజ్ఞాన విషయాలు తప్ప ఇంకా ఏవీ వినకూడదు, వినిపించకూడదు. ఎవరైతే తప్పుడు విషయాలు మాట్లాడతారో వారి సాంగత్యమే చెడ్డది. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారి సాంగత్యం పైకి తీసుకువెళుతుంది. కొందరు బ్రాహ్మణులు పుష్పాలుగా ఉన్నారు, కొందరు బ్రాహ్మణులుగా అయ్యి మళ్లీ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారి సాంగత్యం చెయ్యకూడదు, వారు ఇంకా నష్టపరుస్తారు. బాబా మళ్లీ మళ్లీ అప్రమత్తం చేస్తున్నారు. తప్పుడు మాటలను ఎప్పుడూ పరస్పరం మాట్లాడుకోకూడదు, లేకపోతే మిమ్మల్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు, అలాగే ఇతరులను కూడా సర్వనాశనం చేసేస్తారు. అప్పుడు మరలా పదభ్రష్టులుగా అవుతారు. బాబా ఎంత సహజంగా వినిపిస్తారు, అభిరుచి ఉండాలి. బాబా మేం వెళ్లి అనేకులకు ఈ జ్ఞానాన్ని ఇస్తాము అని అనాలి. అటువంటి వారే బాబాకు సత్యమైన పిల్లలు. సేవాదారి పిల్లలను బాబా కూడా మహిమ చేస్తారు. వారి సాంగత్యం చెయ్యాలి. ఎవరెవరు మంచి విద్యార్థుల సాంగత్యంలో ఉన్నారో బాబాను అడిగితే బాబా తెలియచేయగలరు. ఎవరి సాంగత్యం చెయ్యాలి, ఎవరు బాబా హృదయాన్ని అధిష్ఠించి ఉన్నారు అన్నది వెంటనే బాబా తెలియచేస్తారు. సేవ చేసే పిల్లలపై బాబాకి కూడా గౌరవం ఉంటుంది. కొందరు సేవ కూడా చెయ్యలేరు. ఈ విధంగా చాలా మందికి చెడు సాంగత్యం లభించటంతో వారి స్థితి పైకి కిందకి అవుతూ ఉంటుంది. కొందరు స్థూల సేవలో బాగున్నారు, వారు కూడా మంచి వారసత్వాన్ని పొందుతారు. అల్లాను మరియు వారసత్వం గురించి అర్థం చేయించటం చాలా సహజం. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అన్న ఈ సందేశం మీరు ఎవరికైనా వినిపించవచ్చు. ఉన్న పదాలే రెండు, అల్లా మరియు వారసత్వం. ఇది చాలా సహజమైనది. ఎవరైనా మీ వద్దకొస్తే నన్ను అక్కడినే స్మృతి చెయ్యమని బాబా ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పండి, చాలు. ఇదే అన్నింటికన్నా పెద్ద మర్యాద. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది అని బాబా తెలియచేస్తున్నారు. ప్రతి సెంటర్లోనూ ఈ విధంగా నెంబర్ వారీగా ఉన్నారు. కొందరు వివరంగా అర్థం చేయించగలరు, అర్థం చేయించలేకపోతే కనీసం నన్నొక్కడే స్మృతి చెయ్యండి, ఇంకా ఏ దేహదారులను, దేవతలను మొదలైన వారిని కూడా స్మృతి చెయ్యకండి అని కల్పపూర్వం కూడా బాబా తెలియచేశారు అని చెప్పండి. అంతేకాని వ్యర్థమైన విషయాలు, ఫలానా ఇలా అన్నారు, ఫలానా అలా అంటారు అనే విషయాలు ఏవీ చెప్పకండి. ఈ బాబా మీకు జ్ఞానమనే రంగుని అంటించారు. అంతేకాని స్థూలంగా రంగులు మొదలైనవి చల్లుకోవటం అసూరి మనుష్యుల పని. ఎవరైనా ఇతరుల నిందను చేస్తున్నట్లయితే వాటిని వినకూడదు. బాబా ఎంతో చక్కగా మన్మనాభవ, మధ్యాజీభవ అని మంచి విషయాలను వినిపిస్తున్నారు. శివ్ బాబా అందరికీ తండ్రి. తనను స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వం మీకు లభిస్తుందని వారు తెలియచేస్తున్నారు అన్న సంగతి చెప్పండి. అతడే గీతా భగవంతుడు కూడా. మృత్యువు ముందు నుంచని ఉంది, కావున ఇప్పుడు సేవ చెయ్యటం పిల్లలైన మీ పని. బాబా స్మృతిని కలిగించాలి, ఇదే మహామంత్రం. దీని ద్వారా రాజధాని తిలకం లభిస్తుంది. బాబాను స్మృతి చెయ్యండి మరియు స్మృతి చేయించండి. ఇది ఎంత సహజమైన విషయం, దీని ద్వారా నావ తీరానికి చేరుతుంది. అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము, మొదటి పాయింట్, వివేకవంతులుగా అయ్యి అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నోటి నుంచి రాళ్లను విసిరి డిసర్వీసు చెయ్యకండి. జ్ఞాన యోగాల గురించి తప్ప ఇంకా ఏ విషయాలను చర్చించకూడదు. రెండో పాయింట్, ఎవరైతే రూపము మరియు సుగంధం కలిగి ఉంటారో, సేవాదారులుగా ఉంటారో వారి సాంగత్యాన్ని చెయ్యండి. ఎవరైతే తప్పుడు విషయాలను వినిపిస్తారో వారి సాంగత్యం చెయ్యకూడదు. వరదానం, జ్ఞానం ద్వారా రావణుడి బహు రూపాలను తెలుసుకుని తన ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండే ధైర్యవానుభవ. ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా రావణుడి బహు రూపాలను మంచిగా తెలుసుకున్నారో వారి ముందుకు అతను సమీపంగా కూడా రాలేడు. బంగారపు లేక వజ్రపు రూపాన్ని ధారణ చేసిన దాని ఆకర్షణలోకి వారు రారు. ఇటువంటి సత్యమైన సీతలుగా అయ్యి రేఖ లోపల ఉండే లక్ష్యం ఉంచుకుంటూ ధైర్యవంతులుగా అవ్వండి. అప్పుడు ఈ రావణుడు బహుసైనలు యుద్ధం చేసేందుకు బదులుగా మీ సహయోగిగా అయిపోతాయి. ప్రకృతి యొక్క పంచతత్వాలు మరియు పంచ వికారాలు బదిలీ అయ్యి మీ సేవ కోసం వస్తాయి. స్లోగన్, సేవలలో సఫలతను పొందాలంటే నిర్మాణ చిత్తపు విశేషతను ధారణ చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. విజయీలుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. ఒకవేళ పునాది పక్కాగా ఉన్నట్లయితే భవనము కదల్లేదు. నిశ్చింతంగా ఉంటుంది. ఒకవేళ పునాది కచ్చాగా ఉన్నట్లయితే కొద్దిపాటి తుఫానొచ్చినా, భూమి కొద్దిగా కంపించినా మా భవనం పడిపోదు కదా, లేక పగుళ్ళు ఏమైనా రావు కదా అని భయమేస్తుంది. కాని నిశ్చయమనే పునాది పక్కాగా ఉన్నట్లయితే నిర్భయులుగా మరియు నిశ్చింతులుగా ఉంటారు. ఓం శాంతి.